కండిషన్ ఏంటి అంటే,
గురుదేవుల యొక్క జీవిత పరమార్థాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి మీరే ధనము సమకూర్చుకుని చెయ్యాలి. ఇది కండిషన్. దానికి మనము ఎలా చేయగలమో చూసుకుంటూ గాయత్రి చేతనా కేంద్రం నుంచి మనకి ఏ విధమైన సహాయాలు కావాలన్నా వాళ్లతో కూర్చొని మాట్లాడితే పూర్తిగా నేను చేయగలిగినంత చేస్తాను అని అశ్విని సుబ్బారావు గారు ఖచ్చితంగా చెప్పమన్నారు. కండిషన్ అర్థమైంది కదా, పూర్తి సహకారము మనకి లభిస్తుంది. కానీ పూర్తి సహకారం లభిస్తుంది అని నాకు 2 కోట్లు ఇవ్వండి, వాళ్ళకు 2 కోట్లు ఇవ్వండి అంటే కోట్లు ఇస్తాడు, కానీ మీరు తొడుక్కునే కోట్లు ఇస్తాడు. అంచేత అడిగేది పద్ధతిగా ఉండాలి, మన కార్యక్రమానికి అనుకూలంగా ఉండాలి, గురుగారి యొక్క ఆదర్శానికి ఎట్టి పరిస్థితులలో కూడా దారి తప్పకూడదు. గురుదేవుల యొక్క ఏ జీవిత విధానాన్ని అయితే మనకి అప్పచెప్పారో ఆ జీవిత విధానాన్ని మనం ఎప్పుడూ కూడా ఇసుమంతైనా కూడా పక్కకి తప్పకుండా ఉంటే మనం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలలో మనం ఏం పని చేసేసాం, ఓ పని చేసేసాం మనం ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ని చేసేసాం. డిసెంబర్లో అందరికీ తెలుస్తున్నది వేరే విషయం, సరేనా? జై గురుదేవ్. మీరేమి చెప్తారా గురు?
మా అందరం కలిసి మాస్టర్ గారు ఏం చెప్తా అదంతా బాగా అయిన విషయం. దాన్ని అందరం చూస్తా నేను దానికే ఉన్నాను. నాకు ఇంత పని లేదు. ఇవి మీరు తీసుకెళ్ళి ఎన్ని కావాలి నేను తీసుకెళ్ళాల్సిన మోసం అందరం తీసుకుంటే ప్రతి మోసం లేదు.
సందేహాలు ఏమైనా ఉన్నాయా? లేవు కదా. మనం అందరము కూడా కలిసి అనేక సంస్థల్ని మన కార్యక్రమానికి అనుగుణ్యంగా మార్చుకుంటూ గురువు గారి యొక్క ఆ లాల్ మషాల్ని రూపొందిద్దాం. ఇంకొకసారి అనౌన్స్మెంట్ చేయమన్నారు, అంచేత మళ్ళీ అనౌన్స్ చేస్తున్నాను. రేపు పొద్దున్న 7 నుంచి 8 గంటలకి 7 to 8 సేపు గ్లోబల్ మహాపురస్చరణ జపము చేతనా కేంద్రంలో జరుగుతున్నది. మీరందరూ కూడా ప్రయత్నిస్తారా వస్తారా? మీ ఇష్టం. తప్పనిసరిగా వీళ్ళున్న వాళ్ళు వెళ్ళండి. ఇప్పుడు మీకు కొన్ని వీడియోలు చూపించబోతున్నాయి మన కార్యక్రమానికి సంబంధించింది. ఎక్కువ టైం పట్టదు. పరమ పూజ్య గురుదేవులు, నేను 71 నుంచి 84 మధ్య 12 సాధనా క్యాంపులు గురువుగారి ఆధ్వర్యంలో చేశాను. అందులో ప్రాణ ప్రత్యావర్తన శిబిరము ఒకటి. ఎప్పుడు కూడా ఆయన నోటిలోంచి తక్షశిల, నలంద, దానికి తగినటువంటి ఒక యూనివర్సిటీ రావాలి. వచ్చేసింది అది దేవ సంస్కృతి విశ్వవిద్యాలయంగా. అది ఎలా వచ్చింది, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఏమి చేయాలి అన్న దానికి ఇందాక అశ్విని సుబ్బారావు గారే చెప్పారు. ముందు మనము ఇది నేర్చుకోవాలి అని. అంచేత ఏది ఆరు లక్ష్మి నన్ను నోట్ చేసుకో నా పేరు. మరి అశ్విని సుబ్బారావు గారు పేరు ఇస్తారో నాకు తెలీదు. ఐఎమ్ ఎ మెంబర్ ఆఫ్ ద డిస్టెంట్ ఎడ్యుకేషన్. దానికి డబ్బు ఎవరు కడతారు? నా డబ్బు ఎవరి దగ్గర? నా డబ్బు చందా ఇచ్చేస్తుంది రసీది. అశ్విని సుబ్బారావుదే తీసేసుకుని ఆయన దగ్గర నుంచి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే అంత సీరియస్ అండి. మేమే అందులో మెంబర్స్ అవుతూ ఉంది, మేమే ఆ కార్యక్రమాన్ని నేర్చుకుంటాము అంటే మేమే అంటల్లో కొంచెం పని చేయగలుగుతున్న వాళ్ళకే అది ఉంటే కానీ చేయలేము అనిపిస్తున్నప్పుడు మీరందరూ కూడా పేరెంట్స్ అందరూ కూడా ఆ డిస్టెంట్ యూనివర్సిటీలో మెంబర్స్ కండి. పేరు ఇచ్చేసైనా తర్వాత డబ్బు ఇవ్వచ్చు. 700 కట్ అయినా అదేనా? నువ్వు మాట్లాడు తర్వాత. నువ్వు వచ్చి మాట్లాడు, ఇలారా భలే ఉన్నావే. స్టాప్ ఇట్ దేర్, స్టాప్ ఇట్ దేర్. మీరు ఇటు వచ్చేయండి, కనిపించకపోతే ఇక్కడ వచ్చి కూర్చోండి, కింద కూర్చోండి, చెప్పండి. చెప్పి ఏం చెప్తావా? అంతే అంతే కదా.
700 ఇచ్చింది
బాబు, 700 ఇచ్చింది. నేను జాయిన్ అయిపోయాను, ఫస్ట్ మెంబరా? కాదులే, ఫస్ట్ మెంబర్ తను. సెకండ్ మెంబర్? అశ్విని సుబ్బారావు గారు ఫస్ట్ టా, నేను సెకండ్ టా.
సరే,
ఓకే ఓకే. నా ఫామ్ లేదుట, ఆయన ఫామ్ ఉందిట. వద్దులేండి, మీది ఫస్ట్ ఉంది, అది అమ్మాయ్యా. మాది 51 52. ఓకే, బహుత్ తేజీసే బదరా. 5000 ఇంజనీరింగ్ స్టూడెంట్ రెడీ హెడ్ జాయిన్ ఉంది. ఏ రెడీ నహీ హై ఇస్లియే రుకా హువా. ₹100 ఇచ్చి పుస్తకాలు తీసుకెళ్ళండి, కానీ బ్యాలెన్స్ పంపించండి. ఇది చూడండి. సరేనా, నా కూర్చుని కూర్చో, ఇక్కడ కూర్చో. అంత దూరం ఎంతమంది కావాలో చేతులు ఎత్తండి. అక్కడ లేకపోతే తెప్పించాలి అందుకు ఫార్మ్స్. లేదులేండి, తర్వాత మళ్ళా జాయిన్ అవుతారండి. ఇప్పుడు జాగ్రత్తగా, గురుదేవుల యొక్క ఈ కార్యక్రమము వెబ్సైట్లోకి వెళ్తుంది, కాస్త జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకోండి. సీతారాం ఏడి, సీతారాం నువ్వు చెప్పాలి. ఇది ఇది అతను తయారు చేశాడు, అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్, అతను తయారు చేశాడు. ఇది జోలో తయారీకి ఉన్నీసే బులవారం జాతా సమయం లేదు, 10-12 మినిట్. చూడండి, ఇప్పుడు చూపిస్తారు వాళ్ళు. దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం చూస్తే నలందాన్ని రీమోడల్ చేసినట్టే ఉంటుంది, అది తమాషా. యూ టేక్ యువర్ ఓన్ టైం, స్లోగా ఎక్స్ప్లెయిన్. ఇటు కనిపించకపోతే ఇటు సర్దుకోండి, సీట్లు ఉన్నాయి అక్కడ, ఇటు సర్దుకోండి. మొత్తం గురువు గారి యొక్క కోరిక ఎలా రూపు దాలుస్తుందో మీకు ఇప్పుడు వెబ్లో చూపించబోతున్నారు.
మీకు తెలుసులే, కానీ చెప్పటం నా బాధ్యత కలిగి చెప్తుంది.
భారతీయ ప్రాచీన విశ్వవిద్యాలయాలు పూర్వకాలం అంటే పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు చదువుకుంటున్న రోజుల్లో, అంటే ఆ కాలంలో విద్యా వ్యవస్థ ఎట్లా ఉండేదంటే, విద్య కావాల్సిన వ్యక్తి ఒక గురుకులానికి వెళ్ళి అక్కడ విద్య నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. గురుకులం అంటే గురువు యొక్క కుటుంబం. ఆ వ్యక్తి ఆ గురువు యొక్క కుటుంబంలో ఒక సభ్యుడిగా మారి ఉంది నెలం. ఎక్స్క్యూజ్ మీ,
స్పీచెస్ అని ఉంటుంది కదా, డిఎస్వి, అది కాదా? ఓన్లీ నలంద కాదు కదా, మొత్తం గురించి కదా. పీపీటీ ఓపెన్ చేయండి.
ఆ వ్యక్తి ఆ గురుకులంలో గురువుకి సేవ చేస్తూ ఆ విద్యని సంపూర్ణంగా తెలుసుకుని బయటి సమాజానికి వచ్చి ఆ విద్యని 10 మందికి తన యొక్క ఆచరణాత్మక విధంగా ఆచరణతో ఇంకొక ఈ బయట సమాజానికి చెప్తూ ఉండేవాడు. కాలక్రమంలో ఈ గురుకులాలన్నీ ఒక సమూహంగా ఏర్పడి ప్రాచీన విశ్వవిద్యాలయాలైన నలంద, తక్షశిల మొదలైన వాటి స్థాపనకి దారితీసినాయి. మన ఈ ప్రపంచంలో ఏ మార్పుని మనం గమనించినప్పటికీ దాని ముఖ్యం అంటే కేంద్ర బిందువు ఒక విశ్వవిద్యాలయం అని మాత్రమే మనం గుర్తించవచ్చు. ఎందుకంటే ఆలోచన విధానం అంతా కూడా విశ్వవిద్యాలయంలో జరిగేది, కానీ ఆచరణ బయట సమాజంలో జరుగుతూ ఉండేది. సో కేంద్ర బిందువు ఎప్పుడూ కూడా ఏదో ఒక విశ్వవిద్యాలయమై ఉండేది. ఆనాటి విద్యా వ్యవస్థ ఎట్లా ఉండేదంటే 2 రకాలైన విద్యని బోధిస్తూ ఉండేవాడు. ఒకటి, ఆ విద్య ఆ వ్యక్తికి బయట సమాజంలో అంటే విద్యాభ్యాసం ముగించిన తర్వాత ఆ వ్యక్తి బయటికి వచ్చినప్పుడు సమాజానికి ఏదో ఒక రూపంలో అంటే రాజైతే ఆ రాజ్యం ఎట్లా పరిపాలించాలి ఆ విధంగా, ఒక బ్రాహ్మణుడు అంటే పూజలు పురస్కారాలు చేయించే వ్యక్తి అయితే వేదాలు అవి చదువుకున్న వ్యక్తిగా, ఒక బిజినెస్ మ్యాన్ అయితే వ్యాపార రహస్యాలు అట్లాంటివి వాళ్ళ దైనందిక జీవితానికి సంబంధించిన విద్యల్ని బోధించేవాడు. దాంతోపాటు ఆధ్యాత్మికంగా కూడా బోధించబడేది. ఈ ఆధ్యాత్మిక వల్ల ఆ వ్యక్తిలో ఉన్న అంతర్గత చేతన ఏదైతే ఉందో అది జాగృతమయ్యేది. ఆ జాగృతమైన చేతనంతో బయట ప్రపంచానికి సేవ చేయటం వల్ల తను ఒక సంతోషాన్ని శాంతిని పొందగలుగుతూ ఉండేవాడు. ఇక గురు శిష్యులు ఇద్దరు కూడా ఒకళ్ళకొకళ్ళు తీసుకోని విధంగా ఉండేది. శిష్యులకి ఎంత విద్యని చెప్పినా కానీ, ఎందుకంటే అది వాళ్ళ జీవితాలకు సంబంధించిన విధంగా ఉండేది కాబట్టి ఎంత విద్య చెప్పినా కానీ ఇంకా నేర్చుకోవాలనే తపన ఉండేది. అట్లానే గురువులకు కూడా వాళ్ళ మనసులో ప్రతి ఆనందం వేసేది. ఎందుకు, ఆ శిష్యులు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పటం ద్వారా వాళ్ళు జ్ఞానాన్ని ఇంకా పెంచుకోవటం ఒకటి. రెండోది ఏంటి అంటే గురువులు శిష్యులను వాళ్ళంతటి వాళ్ళుగా చూడాలనే ఒక కోరిక ఉండేది. ఈ విషయంలోకి వచ్చేటప్పటికీ గురు శిష్యులు ఇద్దరు కూడా భౌతికమైన సుఖాలకి ఏ విధంగానూ లొంగేవాళ్లు కాదు. అంటే వాటిని వాళ్ళకి ఎటువంటి కష్టాలు కానీ ఇబ్బందులు కానీ ఎదురైనా కానీ వాళ్ళు వాటిని గురించి పట్టించుకోకుండా కేవలం విద్యా సముపార్జన ఒక్కటే దృష్టితో ఉంటూ ఉండేవాళ్ళు. అంతేకాకుండా గురువులు వాళ్ళ ధర్మం అంటే ఆచరించాల్సిన ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని వాళ్ళు ఆచరిస్తూ అదే విషయాన్ని ఎట్లా ఆచరించాలి అనేది శిష్యులకు బోధించేవాళ్ళు. ఈ శిష్యులు తర్వాత బయట ప్రపంచానికి జీవన విధానం ఎట్లా ఉండాలి అనేది చెప్పటం వల్ల సమాజం మొత్తం కూడా మంచిగా ఒక సహృదయ భావంతో ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకునే విధంగా ఉండేవాళ్ళం మనం. ఇక మనం ఇందాకే చెప్పుకున్నాం బాగా ప్రఖ్యాతి గాంచిన విశ్వవిద్యాలయాలు అంటే ముందుగా నలంద, తక్షశిల అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ నలంద అంటే నాలం అంటే కమలం, కమలం జ్ఞానానికి ప్రతీక, దా అంటే ఇవ్వటం. నలంద అంటే జ్ఞానాన్ని ఇచ్చే చోటు కాబట్టి దాన్ని నలంద అన్నారు. ఇది క్రీస్తు పూర్వం 600 సంవత్సరం అంటే 6వ శతాబ్దం నుంచి ఉన్నప్పటికీ కూడా రాజుల ఆదరణ అది సుమారు క్రీస్తు శకం 4వ శతాబ్దంలో మాత్రమే దానికి లభించింది. అప్పటి నుంచి సుమారు 12వ శతాబ్దం వరకు దానికి బాగా ఉచ్చస్థితిలోకి వెళ్ళగలిగే అవకాశం దానికి లభించింది. ఇక్కడ నలంద మన ప్రస్తుతపు ఈ దేశంలో ఇప్పుడు ఉన్న 7 వింతలలో ఒకటిగా పేర్కొంటున్నారు. ఎన్డీటీవీ వాళ్ళు దీని మీద ఒక చిన్న డాక్యుమెంటరీ కూడా తీశారు. ఆ డాక్యుమెంటరీలో ఒక చిన్న క్లిప్పింగ్ ఇప్పుడు మనం చూద్దాం. అట్లే అవుతుంది. ఓకే ఉంచేస్తా. సరే, ప్రస్తుతానికి స్పీకర్లు ఇక్కడ ఇమీడియట్ గా లేవు. ఏర్పాటు చేసేలోపు మనం మిగతా విషయాల గురించి మాట్లాడుతున్నాం. ఈ నలంద విశ్వవిద్యాలయం ముఖ్యంగా ప్రపంచంలో ఉన్న మొట్టమొదటి రెసిడెన్షియల్ విద్యాలయం, అంటే శిష్యులు గురువులు అక్కడే ఉండి విద్యని ఇచ్చి అంటే ఇవ్వటం, జ్ఞానాన్ని ప్రసాదించడం, జ్ఞానాన్ని పుచ్చుకోవడం జరుగుతూ ఉండేది. ఇక్కడ దాదాపు 10,000 మంది విద్యార్థులు, 2,000 మంది అధ్యాపకులు గురువులు ఉండేవాళ్ళు. అంటే ప్రతి ఒక్క 7 విద్యార్థులకి ఒక గురువు లభ్యమయ్యేవాడు. ఈ నిష్పత్తి ఈ ప్రపంచంలో ఇప్పటికీ కూడా దీన్ని తలదన్నే నిష్పత్తి ఏ యూనివర్సిటీలోనూ లేదు. ఇక్కడ ఈ విశ్వవిద్యాలయంలో అంటే ఇప్పుడు మనకి తెలుసు ప్రస్తుత కాలంలో ఏదైనా ఒక ఇంజనీరింగ్ కోర్సులకు కానీ మెడిసిన్లో కోర్సులకు కానీ చేరాలి అంటే కంపల్సరీ ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి. ఎంట్రన్స్ టెస్ట్తో మళ్ళీ దానికి ఒక రకమైన రిజర్వేషన్ కేటగిరీలు అన్నీ ఉంటున్నాయి, అదంతా వేరే విషయం. కానీ నలంద విశ్వవిద్యాలయంలో కూడా ఎంట్రన్స్ టెస్ట్ అంటే ప్రవేశ పరీక్ష ఉండేది. అది ఎక్కడ ఉండేది అంటే ద్వార పాలకులు అనకూడదు, వాటిని ద్వార పండితులు అనాలి. ఎందుకంటే వాళ్ళు పేరుకి ద్వారపాలకులే కానీ వాళ్ళు కూడా పండితులే. వాళ్ళు అక్కడికి వచ్చే విద్యార్థుల్ని ముందుగా ప్రశ్నించి వాళ్ళ యొక్క జ్ఞానం ఆ యూనివర్సిటీకి తగిన విధంగా ఉందా లేదా అనేది గమనించిన తర్వాతే అక్కడ విద్య నేర్చుకోవడానికి అనుమతించేవాళ్ళు. ఇది ఒక చిన్న క్లిప్పింగ్, ఒక యానిమేషన్ చూపించారు ఎన్డీటీవీ వాళ్ళు. అక్కడ నలంద మల్టీమీడియా మ్యూజియం వాళ్ళు చేసిన ఇది. దీని ఫుల్ వెర్షన్ అసలు ఎక్కడా దొరకట్లేదు, అదృష్టవశాత్తు ఒక చిన్న క్లిప్ దొరికింది కాబట్టి అది పెట్టడం జరిగింది.
Thank you.
ఇక్కడ గమనించండి, బ్రాహ్మణుడు ఎవరు అంటే మంచి కార్యక్రమాలు చేసేవాడు బ్రాహ్మణుడు అని చెప్తున్నారు. అటువంటి జ్ఞానం ఉన్నవాళ్ళు అక్కడ చదువుకుంటూ ఉండేవాళ్ళు. అంతేకాకుండా ఆ టెస్టు పరీక్షలో 100 మంది గనక అక్కడ ప్రవేశ పరీక్షకి హాజరైతే దాదాపు 20-30 మందికి మాత్రమే అందులో అనుమతి లభించేది. ఇట్లాంటి యూనివర్సిటీ మీరు ఆ స్టాండర్డ్ ఎట్లా ఉండేది అనేది మీరు ఒకసారి ఊహించుకోవచ్చు. ఇక విశ్వవిద్యాలయం లోపలికి వస్తే అక్కడ ఉన్న లైబ్రరీ అంటే గ్రంథాలయం అది చాలా పెద్దది, చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నది. 3 బిల్డింగ్స్ ఉండేవి. ఆ 3 బిల్డింగ్స్ ఒకటి రత్నసాగరం, ఒకటి రత్నోదధి, రెండోది రత్నరంజకం. అన్ని రత్నాలే, అంటే అక్కడ లభ్యమయ్యే ప్రతి ఒక్క గ్రంథము ఒక మణిగానో ఒక మాణిక్యంగానో ఒక రత్నంగానో పోల్చి చెప్తున్నారన్నమాట. మరి ఈ కాలంలో మనకు కూడా సాహిత్యం లభించింది, అదే గురువుగారి సాహిత్యం. మరి దాన్ని మనం ఆలోచించుకుని పోల్చుకోవాలి అంటే అమృతంతో తప్ప ఇంకా దేనితోనూ పోల్చుకోలేదు. దేశ విదేశాల నుంచి అంటే అప్పటికే గ్లోబలైజేషన్ జరిగిపోయింది, అప్పుడే దేశ విదేశాల నుంచి అక్కడికి విద్యార్థులు వచ్చేవాళ్ళు, ఆ విద్యను తీసుకుని ఆ జ్ఞానాన్ని మళ్ళీ వాళ్ళ దేశంలో చాటి చెప్పేవాళ్ళు. అంతేకాకుండా ఆ కాలంలోనే స్త్రీలకి సమున్నత స్థానం లభించింది, అంటే పురుషులతో సమానంగా స్త్రీలు కూడా విద్యను అభ్యసిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం ప్రస్తుతం నేర్చుకుంటున్న మ్యాథమెటిక్స్ కానీ లేకపోతే మెడిసిన్ లేకపోతే హ్యుమానిటీస్ ఫైన్ ఆర్ట్స్ ఇట్లాంటివి కాకుండా వేదాలు, బౌద్ధ మత సూత్రాలు, తర్కం ఇట్లాంటివి కూడా లభించేవి. ఇటువంటి విజ్ఞానం వల్ల ఆ విద్యార్థుల్లో మానసిక శాంతి కూడా మెండుగా లభించేది వాళ్ళకి. అంతేకాకుండా వేరే దేశంలో తర్కం అటువంటి వేరే దేశాలకి సంబంధించిన విషయాల గురించి కూడా అక్కడ చెప్తూ ఉండేవాళ్ళు. నలంద గురించి చెప్పుకోవాలి అంటే మనకి కేవలం 2 వ్యక్తులు వెంటనే గుర్తొస్తారు, ఒకళ్ళు హ్యూన్సాంగ్, 2 ఐచింగ్. వీళ్ళిద్దరూ కూడా చైనా దేశస్థులే. ఈ చైనా దేశస్థులు మన దేశానికి వచ్చి ఆ యూనివర్సిటీలో ఆ విశ్వవిద్యాలయంలో కొన్నాళ్ళు ఉండి చదువుకుని అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా గ్రంథస్థం చేసి వాళ్ళ దేశానికి తీసుకెళ్లారు. కాలక్రమంలో మన దేశంలో ఈ విశ్వవిద్యాలయాన్ని నాశనం చేయగలిగారు, కానీ ఆ గ్రంథాలు లభ్యమవటం వల్ల మనకి ఆ విశ్వవిద్యాలయం గురించి ఈ మాత్రమైనా తెలుస్తుంది. ఇక నలంద ఎందుకు పేరు ప్రఖ్యాతులు గాంచింది అని ఆలోచిస్తే, నలందకు పూర్వం తక్షశిల ఉండేది. తక్షశిల క్రీస్తు పూర్వం అది కూడా 600 సంవత్సరం నుంచి అది కూడా విద్యా ఇది అందిస్తూ ఉండేది. కానీ తక్షశిలకి వచ్చినంత పేరు ఎందుకంటే అక్కడ రాజాశ్రయం అట్లాంటిది, నలందకి అంత ఆ స్థాయి తక్షశిలలో ఉండేటువంటి స్థాయి గల గురువులు లభ్యమవలేదు. అందుకని చెప్పి కాలక్రమంలో తక్షశిలని పూణులు 400 సంవత్సరంలో అంటే 4వ శతాబ్దంలో వాళ్ళని నాశనం చేసినప్పుడు, తక్షశిలని నాశనం చేసినప్పుడు అక్కడి గురువులందరూ కూడా నలందకి వచ్చి ఇక్కడ విద్యని పంచిపెట్టడం జరిగేది. ఆ క్రమంలో నలంద పేరు ప్రఖ్యాతలు గాంచింది. నలందలో గురువులు పేర్లు చెప్పుకుంటే నాగార్జునుడు, ఆర్యదేవుడు, జ్యోతిపాలుడు, ఇటువంటి గురు పరంపర అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అంటే ముందు వ్యక్తికి, ముందు గురువుకి తీసుకోని విధంగా తర్వాత వచ్చిన గురువు ఆ కల్చర్ని కానీ లేదు ఆ స్థాయిని కానీ మెయింటైన్ చేయగలిగాడు. అందుకనే ఆ పూర్తియాల అందుకనే ఆ స్థాయిలో నలందాకి పేరు ప్రఖ్యాతలు వచ్చినాయి. బుద్ధుడు మహావీరుడు కూడా ఆ కాలంలో నలంద చుట్టుపక్కల కొన్నాళ్ళు ఉండటం వల్ల కూడా బౌద్ధ మతం నలందలోకి ప్రవేశించింది. నలందని అంత స్థాయికి తీసుకువెళ్ళడానికి ముఖ్య కారణం ఒకళ్ళు మౌర్యులు, తర్వాత కాలంలో గుప్తులు, హర్షవర్ధనుడు, వీళ్ళందరూ రాజులు. ఇంతేకాకుండా ఆ చుట్టుపక్కల ఉండే వ్యక్తులు కూడా కొంత సహాయ సహకారాలు అందించారని చెప్పి మనకు తెలుస్తోంది. 12వ శతాబ్దం అంటే 1193లో భక్తియార్ ఖిల్జీ అనేవాడి దండయాత్రల వల్ల నలంద నాశనమైపోయింది. ఇక్కడ ఒక బాధాకరమైన విషయం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఆ దండయాత్రలో విశ్వవిద్యాలయం మొత్తం తగలబెట్టడంతో అక్కడ ఉన్న గ్రంథాలు కూడా తగలబడిపోయినాయి. ఆ గ్రంథాలు ఎన్ని గ్రంథాలు ఉండేవి అంటే 6 నెలల పాటు కంటిన్యూస్ గా అది మండుతూనే ఉంది. కానీ ఈ నలంద విశ్వవిద్యాలయం మళ్ళీ అబ్దుల్ కలాం, మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 1996లో దాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ఒక ప్రణాళిక గీయటం జరిగింది. ఈ ప్రణాళికలో భాగంగా తూర్పు ఆసియా దేశస్థులు అంటే తూర్పు ఆసియా నుంచి 16 దేశాల వాళ్ళు కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఈ నలందాన్ని పునరుద్ధరిస్తున్నారు. ఇది దాదాపు 1000 కోట్ల ప్రాజెక్ట్. దీనికి సంబంధించి ఒక 500 ఎకరాలు ఆల్రెడీ బీహార్ గవర్నమెంట్ అక్వైర్ చేయడం అంటే కొనుగోలు చేయడం జరిగింది. పనులు వేగవంతంగా జరుగుతున్నాయి కానీ ప్రస్తుతం కొన్ని ఇబ్బందుల కారణంగా నెమ్మదించింది. ఇక ఎవరో అనుకుంటే పనులు జరుగుతూనే ఉంటాయి కానీ మన పూజ్య గురుదేవులు వాళ్ళందరికంటే ఒక యుగం ముందుకే ఉంటారు. ఈ విషయంలో కనుక గమనిస్తే 1996లో ప్రణాళిక ఒకటి మనము అంటే వాళ్ళు తయారు చేసుకున్నప్పటికీ ఇప్పటికి కూడా నోచుకోలేదు. కానీ గురుదేవులు తన యొక్క స్వప్నంలో చూసింది వారి శిష్యులమైన మనమందరం కూడా దాన్ని నిలబెట్టాలి. అదే దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం. ఇది 2002లోనే స్థాపించబడింది. అంటే నలంద యొక్క పూర్వ వైభవం ఏదైతే ఉందో అది ఇక్కడ ఆల్రెడీ దిగిపోయింది. సో ఇంకా వాళ్ళు అక్కడ దింపినా కానీ బహుశా దీని రెప్లికా అవుతుంది కానీ పాత నలంద కాదు. గురుదేవుల స్వప్నం గురించి ఇక్కడ 2-3 ముఖ్యమైన విషయాలు గమనిద్దాం. గురుదేవులు ఏం చెప్తారంటే ఒక మానవుడికి ఎప్పుడైనా సరే ఒక మార్గదర్శనం కావాలి అంటే అది ఒక విశ్వవిద్యాలయం వల్ల మాత్రమే అవుతుంది అని చెప్పి అనేవాళ్ళు. అంతేకాకుండా ఇక్కడ అందించే జ్ఞానం వల్ల మానవులు సాధారణ స్థాయి నుంచి మహాత్ములుగా, దివ్యాత్ములుగా మారటానికి సంపూర్ణంగా వారికి విద్యా జ్ఞానం లభిస్తుంది అని చెప్పి కూడా అంటూ ఉంటారు. దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం దీనికి ఒక సెంటర్ అంటే కేంద్ర బిందువు కావాలి అని గురుదేవుల ఆకాంక్ష. ఆ కోరిక వల్లే ఆయన తన స్వప్నంలో ఒక విశ్వవిద్యాలయం స్థాపించాలి అని కలలు కంటూ ఉండేవాళ్ళు. దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం పేర్లోనే ఉంది. ఇదివరకే చెప్పుకున్నాం నలంద అంటే నాలం జ్ఞానం ఇచ్చేది కాబట్టి నలంద. అట్లానే దేవ సంస్కృతిని కాపాడేది, దేవ సంస్కృతిని పునరుద్ధరించేది కాబట్టే ఇది దేవ సంస్కృతికి విశ్వవిద్యాలయం అయింది. ఇటువంటి విశ్వవిద్యాలయం మనకి ఎప్పటికీ ఖచ్చితంగా ఉండాలని చెప్పి గురుదేవులు అంటూ ఉంటారు. అంటే దీని ద్వారా మానవులు నిజమైన మానవులుగా, మహామానవులుగా, సంపూర్ణమైన మానవులుగా మారతారని చెప్పి చెప్తూ ఉండేవాళ్ళు. విశ్వవిద్యాలయం అనగానే అక్కడ శిష్యులు ఉంటారు, అధ్యాపకులు అంటే గురువులు ఉంటారు. గురుదేవుల కోరిక ఏంటంటే ఆ విశ్వవిద్యాలయంలో ఉండే వ్యక్తులు, అంటే ఆ విశ్వవిద్యాలయానికి సంబంధించిన వ్యక్తులు, వాళ్ళు తమ కణకణం అంటే ప్రతి తమ శరీరంలోని ప్రతి కణము ఈ మాతృదేశం, తన మాతృదేశం అంటే ఈ పుణ్యభూమికి, ఇక్కడ ఈ భారతీయ సంస్కృతికి సంపూర్ణంగా సమర్పించుకునే విధంగా ఉండాలి అనేది వారి ఆకాంక్ష. అటువంటి గురువులు అక్కడికి, అంటే అటువంటి గురువులు అందరూ కూడా అక్కడికి చేరుకోవాలి, అక్కడి నుంచి వాళ్ళు తమ ప్రయత్నం అంతా కూడా చేయాలి అని వారు అంటున్నారు. గురుదేవులు ఇక్కడ చాణక్యుడు గురించి చెప్తూ ఉంటారు. ఎందుకంటే చాణక్యుడు ఒక సాధారణమైన బాలుని, అంటే అక్కడ దారిన ఆడుకుంటున్న ఒక వ్యక్తిని తనతో పాటు తీసుకెళ్లి ఒక చక్రవర్తిగా, అంటే రాజధర్మాన్ని నిలబెట్టే వ్యక్తిగా తయారు చేశాడు. అతనే చంద్రగుప్త మౌర్యుడు. ఈ విషయంలో చాణక్యుడు తన పూర్తి, తన సర్వస్వాన్ని, తను మొత్తం నాశనం అయిపోయినా పర్వాలేదు అనే ఒక ఆలోచనతో ఉండేవాడు. ఇక్కడ గురుదేవులు చాణక్యుడు స్థాయి గురువులు దేవ సంస్కృతి విశ్వవిద్యాలయంలో ఉండాలని, అట్లానే కౌండిన్యుడు, కుమారజీవుడు వంటి శిష్యులు అక్కడ తయారవ్వాలని కోరుతున్నారు. అంతేకాకుండా మన మీద ఒక పెద్ద బాధ్యతని పెట్టారు. చివరి లైన్ గనక అది ఇంగ్లీష్లో చదువుతున్నాను, ఐ ఫర్మ్లీ బిలీవ్ దట్ మై డ్రీమ్స్ విల్ నాట్ గో వెయిన్, మై డిసైపుల్స్ విల్ డెఫినెట్లీ రియలైజ్ మై డ్రీమ్స్ అండ్ మేక్ ఇట్ ఎ రియాలిటీ. అంటే మన మీద ఎంతటి బాధ్యతను పెట్టారో ఆ చివరి వాక్యం ద్వారానే తెలుస్తోంది. ఆయన స్వప్నాన్ని, ఆయన దివ్య స్వప్నాన్ని మనం నిజం చేయాలి అని చెప్పి అక్కడ చెప్తున్నారు ఆయన. సో దానికి వరకు మనం మన పూర్తి కృషిని, మన పూర్తి మన సర్వస్వాన్ని, మన సంపూర్ణమైన సమయాన్ని వెచ్చిద్దాం అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక్కడ చాణక్యుడి గురించి ఒక కొన్ని చిన్న చిన్న క్లిప్లు ఉన్నాయి. ఆ చిన్న చిన్న క్లిప్లు చాణక్యుడి యొక్క మనస్థితిని, చాణక్యుడి యొక్క ఆలోచన విధానాన్ని గురుదేవులు చాణక్యుడిని ఎగ్జాంపుల్గా చెప్పడానికి కారణాలు ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తాయి. దీని తెలుగు ట్రాన్స్లేషన్ నేను త్వరలో అందిస్తాను. ప్రస్తుతానికి ఇంగ్లీష్లో ఉంది, ఇంగ్లీష్ చదవగలిగిన వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది కాదు, హిందీ అర్థమైన వాళ్ళకి ప్రాబ్లం లేదు.
హే భాగ్యశాలి హే దేవ్ జ్ఞాన స్మరణ సంబంధ स्वर्ग और मुक्ति का द्वार है। ईश्वर भी इन शब्दों में भारतवर्ष की महिमा का गान करते हैं। तो तुम मुझे परमात्म धर्मों से आचार्य पवित्र आनंद सिखाओगे
संस्कृति
भूमि के उत्थान के लिए अपना सर्वस्व समर्पित करने की भावना के साथ मां भारती के पुत्र आज अपनी अपनी जन्मभूमि वापस जाएं। मालन इस मालव ईश्वरी इस गौरव की पांचाल को नहीं जाने
ఫ్రీజ్ ఫ్రీజ్ జాగ్రత్తగా వినండి. ఇక్కడ నుంచే మన కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. చాణక్యుడు తక్షశిలలో ఉండేవాడు. కొన్ని కారణాల వల్ల తక్షశిల నాశనం అవటం మొదలెడితే నలంద యూనివర్సిటీకి బీజాలు వేశాడు, చంద్రగుప్తుని తయారు చేశాడు. గురుదేవులు కూడా ఎప్పుడు అదే చెప్తా ఉన్నా, మిమ్మల్ని అందరినీ కూడా ఒక చంద్రగుప్తుడిగా మారుస్తాను, చిన్నపిల్లవాడే మార్చగలిగితే మన్నెందుకు మార్చలేడు ఆయన. ఇంచేత ఇక్కడ చాణక్యుడు ఇచ్చినటువంటి స్పీచ్ ఏంటో చూడండి. మీరు ఆంధ్రుల టెమిలియన్సా, హిందువుల, బుద్ధిస్టుల అది కాదు, మిమ్మల్ని మీరు భారతీయులుగా గుర్తించండి. ఇక్కడ మళ్ళా మనం పప్పులో కాలు వేసి ఉన్నాం. భారతీయులు అంటే భా అంటే వెలుగు, రతి అంటే ఇష్టం. వెలుగు మీద, జ్ఞానం మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు భారతీయులు అని గుర్తుంచుకోండి. భారతదేశంలో పుట్టిన వాళ్ళు భారతీయులు కాదు, వెలుగు మీద ఎవరికి ప్రేమ ఉందో వాడు భారతీయుడు అని స్పష్టంగా చాణక్యుడు చెప్తున్నాడు. అదే గురుదేవులు చెప్తున్నారు, మీరు నిరూపించబోతున్నారు. నెక్స్ట్ ఇక్కడ చాణక్యుడు ఏం చెప్తున్నాడు అంటే, భారతీయ సంస్కృతి గురించి మనం కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈనాడు ఉన్న భారతదేశం గురించి మీరు ఆలోచించకూడదు. పరంపూజ్య గురుదేవులు భారత్ కా అజస్ర అనుదాన్ అని రెండు ఇన్ని పేజీల పుస్తకాలు, 5-6 వేల పేజీల పుస్తకాలు రాశాడండి. ఏమని రాశాడు, మొత్తము విశ్వానికి భారతదేశం ఏమిచ్చింది అది మనం ఇప్పుడు మర్చిపోతున్నాం. ఆ రెండు పుస్తకాలు వాంగ్మయంలో ఉంది, తర్వాత అక్కడ పోస్టర్స్ చూడండి. ఇక్కడ చాణక్యుడు కూడా అదే చెప్తున్నాడు, మా తక్షశిల విశ్వవిద్యాలయంలో చదివినటువంటి వాళ్ళు దయచేసి మీరు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు, ఏ మతానికి సంబంధించిన వాళ్ళు ఆలోచించకండి. మీరు జ్ఞాన జ్యోతి ప్రపంచానికి అందజేయాలి. ఎలాంటి జ్ఞానాన్ని, కడుపు నింపుకునేటటువంటి జ్ఞానాన్ని కాదు, ప్రపంచానికి సౌభాగ్యము ఆనందము ఇచ్చేటటువంటి జ్ఞానాన్ని మనం అందజేయాలి అని ఆయన తన కాన్వకేషన్ లో తన పిల్లలకి చెప్పి పంపిస్తున్నాడు. నెక్స్ట్ ఇది తక్షశిలలో అతను రాజనీతి శాస్త్రం చెప్పేటటువంటి గురువుగా ఇచ్చినటువంటి లెక్చర్ ఇందాక విన్నది. ఆ ఫుల్ లెక్చర్ మీకు వెబ్సైట్ లో దొరుకుతుంది. హిందీ తెలిసిన వాళ్ళు జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి, భావం చెప్పిస్తుందని. దాని తర్వాత అలెగ్జాండర్ ఆక్రమణ చేశాడు. మగధ దేశం అప్పుడు చాలా శక్తివంతంగా ఉంది. మగధ దేశమే కనుక అప్పుడు ఆక్రమణ నుంచి భారతదేశాన్ని రక్షించగలిగి ఉంటే భారతదేశం మీద తర్వాత జరిగినటువంటి రెండు ఆక్రమణలు జరిగి ఉండేవి కాదు. దేని గురించి చెప్తున్నాను అర్థమైందా? నేను బ్రిటిషర్స్ ముస్లిమ్స్ యొక్క ఆక్రమణ జరిగి ఉండేవాది కాదు. వాళ్ళు వచ్చినా భారతీయులుగా వచ్చి ఉండేవారు, కానీ అది జరగలేదు. మగధ దేశం దానికి సహాయపడలేదు. అప్పుడు అక్కడ కైకేయి రాజ్యసభలో చెప్తున్నాడు చాణక్యుడు, ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు శాస్త్రము తెలిసిన వాళ్ళు శస్త్రాలు తీసుకోవాలి. శస్త్రము అంటే ఇక్కడ గాభరా పడకండి, ఇప్పుడు మిమ్మల్ని ఏదో యుద్ధానికి పంపించబోతున్నాను అని. కావలసినటువంటి నిజమైన యుద్ధము ఏంటి అంటే మనకి ఆలోచనలు కరెక్ట్గా లేవు. మన ఆలోచనలు ఎప్పుడు దేని గురించి మనం మాట్లాడుకుంటున్నా ఎంత నికృష్టంగా ఉన్నాయంటే, రామకృష్ణ పరమహంస లాంటి ఒక మహావ్యక్తి వచ్చి వెళ్ళిపోయాడు, ఎంతమంది వివేకానందులు వచ్చారు? ఒక్కడు. బుద్ధుడు వచ్చి వెళ్ళిపోయాడు. మళ్ళా ఎవడైనా బుద్ధత్వం పొందిన వాడిని చూశారా మీరు? కొంచెం ఆలోచించుకోండి, ఎంత నీచ స్థితికి దిగజారేమో దాని గురించి చెప్తున్నాడు ఆయన. మహాత్ములు చాలా మంది వస్తున్నారు, చాలా మంది పోతున్నారు, చాలా ఆధ్యాత్మిక సంస్థలు వస్తున్నాయి, కానీ ఆధ్యాత్మిక సంస్థలన్న పేరుతో దాని చుట్టూ తిరుగుతున్నటువంటి వ్యక్తులలో ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలియదు. ఆ ఆధ్యాత్మికత తెలిస్తే మీకు అష్టసిద్ధులు నవనిధులు వస్తాయని పరమపూజ్య గురుదేవులు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అష్టసిద్ధి నవనిధికే దాత సబ్ సమర్థ గాయత్రి మాత. మరి గాయత్రిని ఏమడుగుతున్నారు మీరు? ఏవైనా అష్టసిద్ధులు నవనిధుల గురించి అడగాలని ఎప్పుడైనా అనిపించిందా మీకు? అది అడగమంటున్నాడు ఆయన. మీరు గాయత్రి చేస్తూ ఉంటే మీకు అష్టసిద్ధులు నవనిధులు వస్తే మీరు ఎలా ఉంటారు? అందువల్ల ఆనాటి కాలంలో ఇప్పుడున్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అవి లేకపోయినా అనేక దేశ విదేశాల నుంచి వచ్చి ఆ విద్య నేర్చుకుని ఆ విద్యని వాళ్ల దేశాల్లో చెప్పేవాళ్ళు. చైనీసు, కొరియన్స్, మలేషియన్స్, గ్రీక్స్. కరెక్ట్ ప్రూఫ్స్ లేవు, కానీ క్రైస్ట్ యొక్క జీవితంలో ఓ 30 సంవత్సరాల గురించి మనకి పెద్ద తెలియదు. అతను నలంద యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీ దగ్గరికి వచ్చి ఈ జ్ఞానాన్ని నేర్చుకుని ఆ జ్ఞానాన్ని పంచిపెట్టడం మొదలెట్టాడు అని చాలా ప్రూఫ్స్ ఈ మధ్య దొరుకుతున్నాయి. కానీ ఇది నేను క్రిస్టియానిటీ గురించి మాట్లాడటం లేదు, ముస్లింస్ గురించి మాట్లాడటం లేదు, ఆత్మ శక్తి గురించి మాట్లాడుతున్నాను. అష్టసిద్ధి నవనిధులు పొందాలి మనం గాయత్రి మంత్ర సాధన ద్వారా, అది మీరు నేర్చుకోండి. ఆ దృష్టికోణంతో రండి. పూజ్య గురుదేవులు ఏం చెప్తారు ఇప్పుడు అంటే కూడా, మిమ్మల్కి నేను వాగ్దానం చేస్తున్నాను, నేను చెప్తున్నాను, మీకు జ్ఞానము ఆల్రెడీ ఉన్నది, మీరు మర్చిపోయారు దాన్ని అంతే. గుర్తు చేసుకోండి దాన్ని. నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా తత్ప్రసాదాత్ మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. మీరు సాధన చేయక్కర్లేదు, పూజలు చేయక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. నష్టో మోహ, మీకు మోహాలున్నాయి, గుర్తు లేదు, సందేహాలున్నాయి. ఆయన ఏం చెప్తాడు? నువ్వు సందేహించవద్దు, నేను నీ వెనకాతల నుంచుని ఉన్నాను. మిలిటరీ వాడు యుద్ధం చేస్తూ ఉంటే నాకు ఇమ్యునిషన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, తుపాకీలు ఎక్కడి నుంచి వస్తాయి, ట్యాంగన్స్ ఎక్కడి నుంచి వస్తాయని అడుగుతాడా? వాడికి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది అని అడుగుతాడా? అవన్నీ అరేంజ్డ్. కానీ నువ్వేం చేయాలి? యుద్ధం చేయాలి. కానీ ఇప్పుడు చేయవలసినటువంటి యుద్ధము మీ మనస్సులతో చేయాలి, మీ మనస్సులు మారాలి. అలాగే ఆలోచిస్తూ గురువుల దగ్గరికి వెళ్తే గురువుగారు కోరుకున్నటువంటిది మనకి లభ్యం కాదు. గురువుగారు ఇప్పుడు ఏం చెప్తారు అంటే, విచార క్రాంతి రావాలి, ఆలోచనలో క్రాంతి రావాలి. ఏం ఆలోచనలో క్రాంతి వచ్చింది? మనం గురువుగారి దగ్గరికి వెళ్ళాక క్రాంతి అంటే ఏంటి? ఇప్పుడున్న జీవితం ఉండకూడదు, కంప్లీట్ మార్పు రావాలి. కానీ మనం అలాగే జీవిస్తున్నాం. ఆ మార్పు రావటానికి కావలసినటువంటి దానికి ఇప్పుడు ఈ నలంద యూనివర్సిటీని ఎలా తయారు చేయాలి అనేటటువంటి దాన్ని చూపించండి. ఇది చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడే నలంద యూనివర్సిటీ పెట్టబడి ఉంది మీ ముందే. ఇక్కడ మీరు బయటకు వస్తే కనిపిస్తుంది ఆ నలంద యూనివర్సిటీ. అర్థం చేసుకోండి, అలా మారండి. మీరు మారి ఉన్నారు, నేర్చుకోవాల్సింది ఏమీ లేదు, గుర్తు చేసుకోండి దాన్ని. ఇది చాలా జాగ్రత్తగా గమనించుకోండి. విద్యాలయాలు బదులు దేవాలయాలని స్థాపించాలి అని గురువుగారు చెప్తున్నారు. పాజుల నుంచి విద్యాలయాలు కాదు, దేవాలయాలు. చాలా మందికి గురువుగారు ఒక మాట చెప్తారు, వేదాలలో మీరు అనుకున్నట్టు ఏ దేవతల గురించి చెప్పబడి లేదు. బల్ల గుద్ది మరి అని చెప్తారు, ఏ మీరనుకునే దేవతల గురించి వేదాలలో చెప్పబడలేదు. మరి ఏ దేవతల గురించి చెప్పారు? అగ్ని దేవత గురించి చెప్పారు మొట్టమొదట. వేదాలలో అగ్ని గురించి చెప్పేటటువంటి సూక్తాలు 178 ఉన్నాయి. 178 సూక్తాలు ఉన్నాయి, ఒక సూక్తము మనకి తెలియదు. అగ్ని దేవత ఎప్పుడవుతుంది? అగ్ని అంటే మీకు తెలుసు, కానీ దేవత అంటే ఏంటి? ఇచ్చేవాడు. దేవత అంటే ఇచ్చేవాడు వాడిని తీసుకోడు నీ దగ్గర నుంచి. అగ్ని మన దగ్గర నుంచి ఏమి తీసుకోకుండా మనకి చాలా చాలా జ్ఞానాన్ని ఇవ్వగలదు. అది ఒక భౌతిక శక్తి. ఎలక్ట్రిసిటీ ఉంది, మెరుపులు మెరుస్తూ ఉంటాయి. ఎలక్ట్రిసిటీ గురించి మనకి తెలియనప్పుడు భయపడేవాళ్ళం, పిడుగు అది పడితే భయపడేవాళ్ళం. ఎలక్ట్రిసిటీ గురించి తెలిస్తే ఇప్పుడు ఏమంటాం, మెరుపు మెరుస్తుంది, ఎలక్ట్రిసిటీ వచ్చింది. తటిచ్చాలకుని కనుక మనం పెట్టుకుంటే మనకి పిడుగు కూడా ఏమీ చేయదు. అంటే దేని ప్రాకృతిక శక్తి యొక్క నియమాలు మనకి తెలుసో అది మీకు దేవతగా పనిచేస్తుంది, మీకు అంతా ఇవ్వటం మొదలెడుతుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఈ కంఫర్ట్స్, ఈ ఏసీలు, ఈ ఫ్రిజ్లు, ఈ ఫ్యాన్లు, ఇవంతా దేనివల్ల ఉన్నాయి? ఎలక్ట్రిసిటీ అనే దేవత యొక్క నియమాలు మనం తెలుసుకుందాం. దానికి పూజ్య గురుదేవులు ఏం చెప్తారు అంటే, ఐదే ప్రాకృతిక శక్తులు ఉన్నాయి, ఈ ఐదుని మీరు దేవతలుగా మార్చుకోగలిగితే మీరు ప్రపంచాన్ని శాసిస్తారు. ఒక ఎలక్ట్రిసిటీ గురించి తెలిస్తేనే మొత్తం ఎలక్ట్రిసిటీ ఇప్పుడు శాసిస్తుందా లేదా? నిన్న ఒకసారి కరెంటు పోయింది, టీవీలో ఒక ప్రోగ్రామ్ చూస్తున్నాం, ఏం చేయగలిగాం? కరెంట్ వస్తే కానీ అప్పుడు గ్రహించు చెప్తుంది, అర్థమవుతుంది కదా. అలాగే ఐదే ఐదు దేవతలు ఉన్నాయి మనకి. ఆరో దేవత లేడు, ఆరో దేవత మీలో ఉన్నాడు. పృథ్వీ, జలము, వాయువు, అగ్ని, ఆకాశం. వీటిని మీకు ఉపయోగించుకోవటం రాదు, వీటి నియమాలు మీకు తెలియదు. కానీ ఈ ఐదింటిని ఉపయోగించుకుంటేటువంటి నియమము తెలిసినటువంటి ఒక శక్తి మీలో ఉంది, అది మీ మనస్సు. మనస్సు లేకుండా ఈ ఐదు ఇంద్రియాలతో నిర్మించబడినటువంటి శరీరము మీకు ఉపయోగపడదు. అందుకే మనస్సును కూడా ఒక ఇంద్రియం అంటాం. మనస్సులోనే ఆలోచనలు వస్తాయి. అంచేత మీ ఆలోచనలను, ఈ పంచదేవతలను మీరు ఉపయోగించుకోగలిగితే అది విచారక్రాంతి అవుతుంది. దీనికి ఏ యుద్ధం చేయాలి? మీరు మీతో యుద్ధం చేసుకోవాలి, మీ శరీరంతో యుద్ధం చేసుకోవాలి. దాని యొక్క బలహీనతను మీరు తీసేయాలి. దాన్ని తీయటానికి ఇటువంటి దేవాలయాలు మనం నిర్మించుకోవాలి. ఇంకా మొదలెట్టడం లేదు. దేవాలయాల గురించి మీరు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన భారతీయ సంస్కృతిలో, దేవ సంస్కృతిలో ఐదు శబ్దాలు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి. మొట్టమొదటిది దేవాలయం. దేవాలయం తర్వాత గురుకులం, గురుకులం తర్వాత ఆశ్రమం, ఆశ్రమం తర్వాత ఆరణ్యకాలం, ఆరణ్యకాల తర్వాత తీర్థాలు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ ఐదింటిని ఇక్కడ నేను మీకు చూపించబోతున్నాను. మీరు బయటకు వెళ్ళగానే ఈ ఐదు మీకు కనిపిస్తాయి. అంత సింపుల్ అది. లైట్ రావడానికి మీరు ఏం కష్టపడాలి? ఓ స్విచ్ వేయాలంటే, కానీ వేసే చోట వేయాలి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవాలయాలు, తర్వాత గురుకులాలు, తర్వాత ఆరణ్యకాలు, తర్వాత తీర్థాలు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అదే ఇప్పుడు మీకు చూపించబోతున్నా ఇక్కడ నేను. కానీ ముందు అదేంటో అర్థం చేసుకోండి. విద్యాలయంలో మనం చదువుకుంటూ ఉంటాం, దేవాలయంలో దేవతాశక్తుల గురించి నేర్చుకుంటూ ఉంటాం. తేడా అర్థమైందా? విద్యాలయంలో ఇంజనీరో డాక్టరో అవటానికి చదువుకుంటూ ఉంటారు. దేవాలయంలో ఏం చదువుకోవాలి? దేవతాశక్తుల గురించి అవగాహన వచ్చి ఆ దేవతల్ని నియంత్రణ చేయగలిగేది కావాలి. అలాంటి దేవాలయాలు ఉన్నాయా మనకి? అడుక్కోవటానికి వెళ్తున్నాం. అక్బర్ గురించి చెప్తూ ఒక మాట చెప్తూ ఉండేవాడు ఆయన గురువు. ఏం చెప్తూ ఉన్నామంటే, ప్రపంచంలో అందరూ అడుక్కునేవాళ్ళే, బయట ఉన్నటువంటి వ్యక్తులు అక్బర్ నిన్ను అడుక్కుంటున్నారు, నువ్వేమో నన్ను అడుక్కుంటున్నావు, నువ్వు పెద్ద అడుక్కునేవాడివి, నేను చిన్న అడుక్కునేవాడిని. అలాగే దేవాలయాలలో కూడా అడుక్కునేవాళ్లే కనిపిస్తారు మనకి. బయట అడుక్కునేవాళ్ళు, లోపలికి దేవుడి దగ్గరికి వెళ్ళి అడుక్కునేవాళ్ళు. అలాంటి వాళ్ళు అక్కర్లేదు. దేవతాశక్తుల యొక్క నియమాలు మనకి ఎలా తెలుస్తాయి అనేది మనకి తెలియాలి. ఇది దేవాలయం, విద్యాలయం. మెల్లిగా ఇంజనీరింగ్ కాలేజీలో ఒకడు చేరాడు, మెడికల్ కాలేజీలో ఒకడు చేరాడు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి పాఠాలు ఎవరు చెప్తాడు? ఇంజనీర్ చెప్తాడు. మెడికల్ కాలేజీలో పాఠాలు ఎవరు చెప్తాడు? డాక్టర్ చెప్తాడు. ఇంజనీరింగ్ చదివినవాడు డాక్టర్ అవడు, మెడిసిన్ చదివినవాడు ఇంజనీర్ అవడు. అప్పుడప్పుడు డాక్టర్ యాక్టర్లు అయిపోతూ ఉంటారు. అది సరే, ఏదో న్యూస్ వింటూ ఉంటాను నేను. అర్థమవుతోందా? అంచేత గురుకులం అంటే ఏంటి? ఇంజనీరింగ్ కాలేజీలో చదివేవాళ్ళే గురువు అవుడు, ఇంజనీరు. వాడేమవుతున్నాడు? ఇంజనీర్ అవుతున్నాడు. మెడిసిన్ చదివేవాడు డాక్టర్ అవుతున్నాడు. ఎవడు పాఠం చెప్తే వాడికి? డాక్టర్ చెప్తే. అర్థమవుతుంది కదా? దేవాలయాలలో ఇటువంటి వాతావరణం ఉండేది. దేవాలయాలు, మనం హనుమత్ దేవాలయానికి వెళ్తాం, ఏ ప్రాకృతిక శక్తి అక్కడ నేర్పబడుతుందో మనకు తెలియదు. మహా చెప్తే ఏం చెప్తామంటే అక్కడ వాయుతత్వం గురించి చెప్తున్నాడు అని. కానీ వాయుతత్వం యొక్క నియమాలు మనకు తెలియదు. అంచేత గురుకులాలలో ఏం నేర్పబడాలి? ఈ తత్వాల గురించి నేర్పబడాలి. మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాక మీకు ఆ వాంగ్మయాలు కనిపిస్తాయి. మీరు ఏ దేవతని ఉపాసన చేస్తే, ఏ నియమాలు మీరు పాటిస్తే మీరు దాన్ని శాసించగలుగుతారు. ఇప్పుడు మీకు ఈ రెండు పదాలు అర్థమయ్యాయి కదా, దేవాలయాలు, గురుకులాలు. దాని యొక్క భౌతికంగా మనకేం కనిపిస్తోంది? విద్యాలయాలు, ఇంజనీరింగ్ కాలేజీ కానీ, మెడికల్ కాలేజీ కానీ, సైన్స్ కాలేజీ కానీ, తేడా అర్థమవుతుంది కదా. దేవాలయాలు, గురుకులాలు. గురుకులంలో ఒకడు డాక్టర్ అయ్యాడు. డాక్టర్ అయ్యాక ఏం చేస్తాడు వాడు? ప్రాక్టీస్ మొదలెడతాడు. డాక్టర్గా అవటానికి, విద్య నేర్చుకోవటానికి 5 ఏళ్ళు కష్టపడతాడు వాడు, చాలా కష్టపడతాడు. కానీ వాడు క్లినిక్లో కూర్చుని మందు రాయటానికి కష్టపడతాడా, తేలిగ్గా ఇచ్చేస్తాడా? తేలిగ్గానే ఇస్తాడు కదా, శ్రమ లేకుండా ఇస్తాడు కదా. అది ఆశ్రమం, దేవాలయం. దేవాలయం తర్వాత గురుకులం, అక్కడ మీరు సాధనలు అవి చేయాల్సి వస్తుంది. గురుకులం అయ్యాక ఆశ్రమాలు. కానీ ఆశ్రమాలు ఎందుకున్నాయి? సమాజానికి ఉపయోగపడాలి. క్లినిక్ వాడి కోసం పెట్టుకోడు, సమాజానికి ఉపయోగపడాలి. మరి మనకున్నటువంటి ఆధ్యాత్మిక సంస్థలు ఎన్ని మనం చెప్పుకుంటున్నాం, ఒక దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం ఉన్న ఒక పరమ పూజ్య గురుదేవుల సంస్థ ఉంది తప్ప మిగతా ఎక్కడైనా ఇలాంటిది ఉన్నదా? ఆ తేడా అర్థం చేసుకోండి. ఆశ్రమాలు పెట్టగలగాలి, మీ ఇల్లు ఆశ్రమంగా మారాలి. అంటే ఈ పంచతత్వాలని సులభంగా ఉపయోగించుకునేటటువంటి చేసుకోగలగాలి. విద్యాలయము, దేవాలయము, ప్రొఫెషనల్ కోర్సు, గురుకులాలు, క్లినిక్స్, ఆశ్రమాలు. ఇంతవరకు అర్థమైంది కదా. క్లినిక్స్లో డాక్టర్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. క్లినిక్స్లో డాక్టర్ ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఇలా చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది వాడికి, ఓ కార్డియాలజిస్ట్కి. ఇంకోడో ఆర్థోపెడిక్ సర్జన్ ఉంటాడు, వాడికి ఇలా చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు మళ్ళీ కాలేజీకి వెళ్ళి చదువుకోరు, వాళ్ళు కాన్ఫరెన్సెస్ పెడతారు, డిస్కస్ చేసుకుంటారు, ఇలా చేస్తే బాగుంటుందా, అలా చేస్తే బాగుంటుందా, అది వాళ్ళు మళ్ళీ చెప్పుకుంటారు. ఆరణ్యకాలు అంటారు దాన్ని. ఆరణ్యకాలు అంటే మంధన. ఆశ్రమాలవి పెట్టుకున్నటువంటి వాడు తన జ్ఞానాన్ని మంధన చేసుకున్న తర్వాత ఆ జ్ఞానాన్ని ప్రపంచానికి ఇవ్వటానికి ఎలాగ చేయాలి అనేటటువంటి దాన్ని ఆరణ్యకాలు అంటారు. ఒక ప్రోగ్రాం వస్తుంది, కార్డియాలజిస్ట్ ఒక ప్రోగ్రాంకి వస్తాడు, ఆర్థోపెడిక్ ఒక ప్రోగ్రాంకి వస్తాడు. వచ్చినంత మాత్రాన అది కాలేజీలో చెప్పబడదు, యూజీసీ ఒప్పుకోవాలి దాన్ని. యూజీసీ దాన్ని మార్కులు వేయాలి, అవును ఇది పిల్లలకి చెప్పవచ్చు అని. దాన్ని తీర్థము అంటాం. అంచేత దేవాలయాల నుంచి గురుకులాలు, గురుకులాల నుంచి ఆశ్రమాలు, ఆశ్రమాల నుంచి ఆరణ్యకాలు, ఆరణ్యకాల నుంచి తీర్థాలు. ఈ తీర్థాలు మళ్ళీ ఎక్కడికి వెళ్తాయి? దేవాలయానికి వస్తాయి. యూజీసీ శాంక్షన్ చేస్తే మళ్ళీ ఎడ్యుకేషన్ ఎక్కడ చెప్తాం? కాలేజీలో చెప్తాం. అంచేత ఈ 5 గురుదేవులు మనకి అందించినటువంటిది ఒక వాంగ్మయం ఉంది, తీర్థిక సేవన్ క్యో ఔర్ కైసే. అది బయటకు వెళ్ళగానే కనిపిస్తుంది మీకు, కానీ ఇక్కడ మీకు దాన్ని మీకు చూపిస్తున్నాను నేను. కానీ ఇది చూపించే ముందు ఒక్కటి గుర్తుంచుకోండి, విద్యాలయాలలో మీరు విద్య నేర్చుకుంటున్నప్పుడు కదలకుండా కూర్చుని టీచర్ చెప్పింది వింటూ ఉంటారా, లేకపోతే ఏదో ఆలోచిస్తూ ఉంటారా? ఏదో ఆలోచిస్తూ ఉంటే ఏమంటాం మనం? బాడీ ప్రజెంట్, మైండ్ యాబ్సెంట్. మరి ఈ క్లాసులో కనీసం ఈ 10 నిమిషాలు బాడీతో పాటు మీ మైండ్ని కూడా ఉంచుకోండి. చెప్తున్నది ఉపాసన అంటాం. దగ్గర కూర్చోవటం అంటే అది. గాయత్రి ముందు కూర్చుంటే ప్రతిరోజు మీలో మార్పు కనిపించాలి. ఇంజనీర్, 5 సంవత్సరాల్లో ఇంజనీర్ అవడు, ప్రతిరోజు చదువుతాడు, చదివింది వాడు గుర్తుంచుకుంటాడు. ఆ కొంచెం 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 బిందు బిందువులతో పైకి వెళ్తే 5 ఏళ్లలో వాడు ఇంజనీర్ అవుతాడు. అలాగే ఈ గాయత్రి మంత్రం ఉపాసన చేయటం నేర్చుకోండి. గాయత్రి మంత్రం ముందు కూర్చుని జపం చేసేయటం కాదు, గాయత్రి దేవత ముందు కూర్చుంటే ఏ విధంగా అవుతే టీచర్ మీకు పాఠం చెప్తూ ఉంటే జ్ఞానం వస్తుందో, అలాగే గాయత్రి నుంచి మీకు ఏమొస్తాయి? ఇప్పుడైనా గుర్తుందా ఏమో కావాలి? ఏం చెప్పాను? ఏం రావాలి? అష్టసిద్ధి, నవనిధులు రావాలి మీకు. కానీ ఒక రోజులో రావు, కానీ కూర్చొని చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా 5 ఏళ్లలో వస్తాయి. అంతకంటే ఎక్కువ టైం పట్టదు, గ్యారంటీ అది. ఇంజనీరింగ్ డిగ్రీ రావడానికి 6 సంవత్సరాలు పట్టింది అంటే ఒప్పుకుంటారా? అంటే వాళ్ళు ఏదో కొట్టుకుని ఏదో క్లాసులు క్యాన్సిల్ అయ్యి పోస్ట్ పోన్ అవుతాయి, అది వేరే విషయం. అలాగే ఈ గాయత్రి ఉపాసనలో మొట్టమొదటి మీరు ప్రదక్షిణ చేయటం నేర్చుకోవాలి. ప్రదక్షిణ చేయటం అయిపోయిన తర్వాత ఏమవుతుందో చూద్దాం. చూపించు బాబు. ప్రదక్షిణ ఆర్చి చూపించు, లోపలికి వెళ్తాం. ప్రదక్షిణ 3 సార్లు చేస్తాం మనం, ఎందుకు చేస్తామో తెలుసుకోండి. మనిషి లోపలికి వెళ్తున్నాడు, కానీ నలంద యూనివర్సిటీలో అందరూ వెళ్ళేవారు కాదు, ఇద్దరు ద్వార పండితులు ఉండేవారు. లోపలికి వెళ్తావా, అయితే నేను అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పు అని. వాడు జవాబు చెప్తేనే లోపలికి వెళ్ళనిస్తారు. ఇక్కడ కూడా మిమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వను, మీకు 5 ప్రశ్నలు వేయబోతున్నారు, దానికి క్లాసెస్ పెట్టబడతాయి. ఏంట క్లాసెస్? మొట్టమొదటి 21వ శతాబ్దం ఉజ్వల భవిష్యత్తు ఎందువల్ల? నోట్తో అంటాం కాదు, చాలా తప్పు మనం ఎక్కడ చేస్తున్నామంటే కార్యకర్తలు నోట్తో అంటాం. మీరు నోట్తో అంటే అట మీకు తెలియాలి. మిలిటరీ వాళ్ళ చేత ఏదో స్లోగన్ చెప్పిస్తాం, కానీ అక్కడికి వెళ్ళి యుద్ధం చేయమని చెప్పే జనరల్ స్లోగన్ చెప్పడు, వాడికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. అలాగే మనకి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. అంచేత మీకు అందరికీ కూడా పరమపూజ్య గురుదేవులు క్రాంతిధర్మి సాహిత్యంలో చెప్పిన మొదటి రెండు పుస్తకాలు మీకు తెలియాలి. ఎందువల్ల? ప్రపంచం అంతా సర్వనాశనం కాబోతోంది అని చెప్తున్నటువంటి ఈ కాలంలో 21వ శతాబ్దం ఉజ్వల భవిష్యత్ అవుతుంది అని అంటున్నాడు, దానికి జవాబులు తెలియాలి. దానికి జవాబులు తెలిస్తే సరిపోదు. మీ ప్రతిభను దానికి అనుగుణ్యంగా ఎలా మార్చుకుంటారో తెలియాలి. ఇంజనీరింగ్ చదివేవాడు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాస్తాడు, మెడిసిన్ చదివేవాడు మెడిసిన్ ఎంట్రన్స్ రాస్తాడు. అలాగే ఈనాటి యుగం యొక్క యుగేచ్ఛ ఏంటి అంటే మనకి ప్రతిభ కావాలి. ఆ ప్రతిభని ఈ కార్యక్రమానికి ఎలా ఉపయోగించుకోవాలో తెలియటానికి క్రాంతిధర్మి సాహిత్యంలో 2 పుస్తకాలున్నాయి, యుగేచ్ఛ, ప్రతిభా పరిష్కారం. యుగం యొక్క కోరిక ఏంటి అంటే మీ ప్రతిభ మారాలి. మీ ప్రతిభ ఎలా మారుతుంది? గురువుదేవులు ఆ 2 పుస్తకాలను ఇచ్చారు, దానికి వేసిన ప్రశ్నలకి మీరు జవాబు చెప్పగలగాలి. కానీ ఇవి రెండు ఎందుకు అంటే, నేను ఇల్లు కట్టుకుంటాను నాకు 1 కోటి రూపాయలు కావాలి అంటే గురువు గారు ఒప్పుకోరు. సత్యయుగ పునరాగమనం, మళ్ళీ ఆ అద్భుతమైనటువంటి యుగము రావాలి అనే దానికి అక్కడ నుంచున్నటువంటి వ్యక్తి మిమ్మల్ని ప్రశ్నిస్తాడు. ఇక్కడ ఇవాళ ఎవడు ప్రశ్నించాడో మీకు ఛాన్స్ ఉంది, దూరి చూడండి. దాన్ని దూరుతాడు. అక్కడ పైన ఏం రాసింది? ప్రా దక్షిణాని ఉంది. ప్రా తర్వాత కొంచెం కామా ఇచ్చి దక్షిణాన. దక్షిణ అంటే ఏంటో తెలుసా మీకు? దక్షిణ ఇప్పుడైనా ఇచ్చారా మీరు? మనలాంటి మూర్ఖులు ఎక్కడా ఉండరు. గురువు గారు మాట చెప్తున్నాను, నన్ను క్షమించండి. మీ అంత మూర్ఖుల్ని నేను ఎక్కడా చూడలేదు అనేవాడు మాకు క్లాసులు చెప్తూ, గోదానం చేస్తే మీ పితృలు నరకాన్ని దాటేస్తారు అంటారు, రూపాయి పావలా ఇచ్చి మీరు గోదానం చేస్తారు, మీరు మూర్ఖులు అంటాడు. అర్థమైందా ఏంటో? రూపాయి పావలాతో మట్టి ఆవు కూడా రాదు, ఇప్పుడు ప్లాస్టిక్ ఆవు కూడా రాదు. అది మీరు దానం చేసి మీ పితరులు ముక్తి చెందుతారు అని నమ్ముతున్నారే, ఏమనుకోవాలి మిమ్మల్ని? ప్రా దక్షిణ. దక్షిణ న్యాచురల్ గా వాళ్ళు ఎంత ఇవ్వాలో అంత ఇవ్వలేరు. మీరు ఎంత ఎక్కువ ఇవ్వగలరు? ప్రా దక్షిణ సిద్ధి ప్రసిద్ధి, శిక్షణ ప్రశిక్షణ, దక్షిణ ప్రదక్షిణ. అర్థమైన ప్రదక్షిణ అంటే ఏంటో మీరేమివ్వగలరు. మీరేమి ఇవ్వగలరు? సమయదానము, అంశదానము, ప్రతిభాదానము ఎంత ఇస్తారో నిర్ణయించుకుని లోపలికి అడుగు పెడతారు. లోపలికి అడుగు పెట్టగానే గురుదేవుల యొక్క వాంగ్మయాలు మీకు కనిపిస్తూ ఉంటాయి, అవంతా అక్కడ పెట్టబడి ఉన్నాయి. గురువుగారి యొక్క వాంగ్మయాలలో 70 రకాల వాంగ్మయాలు ఉన్నాయి. ఆసనాలు ఎలా చేయాలి, ప్రాణాయామాలు ఎలా చేయాలి, ఆహారం ఎలా తీసుకోవాలి, మనస్సును మార్చుకుని మీరు కోరిన కోరిక ఎలా తీర్చుకోవాలి, ఇలాంటి కోరికలన్నీ ఉన్నాయి. ఈ ప్రదక్షిణ అంతా ఒకసారి తిప్పేయమ్మా, తిప్పేసి లోపలికి వెళ్తారు మీరు. మొత్తం అలాగే ఒకసారి చూపించే ఆ పైన ఆ గురువు గారి వాంగ్మయాలు ఉన్నాయి అక్కడ, అవంతా చూసుకుంటే వెళ్తారు మీరు. ఏం నేర్చుకోవాలో తెలుసుకుంటారు. టిక్కు పెట్టుకోండి. తిప్పేయమ్మా, మధ్యకు వచ్చేయండి. అవి అక్కడంతా అలా ఉంటాయి, అక్కడ బోర్డులు అక్కడ ఇలాగే వాంగ్మయాలు పెట్టే ఉంటాయి. మీ కోర్సు ఎన్నుకోండి, దాన్ని డీటెయిల్స్ ఎలా ఉంటుందో చూడండి. లోపలికి వెళ్ళిపోండి, పూర్తిగా ప్రదక్షిణ చేయండి. లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిపోయాక మీరు ఎన్నుకున్నటువంటి సిలబస్లో పాఠం అక్కడ చెప్పబడి ఉంటుంది. చెప్పే ముందు అక్కడ ఒక ధ్వజం ఉంది, ఆ ధ్వజం చూడండి. వయం రాష్ట్రే జాగృయామ పురోహిత, మనము మొత్తము రాష్ట్రాన్ని లేపటానికి కావలసి ఈ ప్రపంచానికి కావలసిన హితస్సు కోరేటటువంటి వాళ్ళము, దానికి కావలసిన ధ్యాన విధానం ఉంది అక్కడ. కానీ ఇదంతా ఎందుకు మనం చేస్తున్నామంటే విశ్వశాంతి పరివార్, మనం అంతా కూడా ప్రపంచం శాంతియుతంగా ఉండాలి అనేటటువంటి పరివారాన్ని మనం నిర్మిస్తున్నాం అనేటటువంటి భావనతో ఈ సాధనలు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ సాధనలన్నీ కూడా రాబోయే ఒక నెల రోజులలో ప్రతి డిస్టిక్లోనూ కూడా మీకు కావలసినటువంటి సాధనా పుస్తకాలు, గురువుగారి వాంగ్మయాన్ని 11 భాగాలుగా విభజించబడి ఉంది. అది ఇచ్చారా 11 భాగాలు? ఒకసారి ఆ 11 భాగాలు ఫర్రమని చూపించే క్లాస్ అయిపోయింది. అర్థమైందా అందరికీ? ఏంటో వెళ్తున్నప్పుడు చూసి వెళ్ళండి, అంతే తప్ప మీరు ఇచ్చిన ఇక్కడ ఎప్పుడు ఇంటికి వెళ్తామని కాదు, ఇంకా ఇంకా ఏం చెప్పటం లేదే అనే భావన ఉండాలి. ఇక్కడ గురువుగారి వాంగ్మయంలో భాగాలు ఒకసారి చూసేయండి. డిస్ట్రిక్ట్ కార్యకర్తలు దీన్ని నోట్ చేసుకుని మీ ఏరియాలో ఏ కోర్స్ పెడతారో చూసుకోండి, దానికి తగిన దేవాలయం మీకు వెబ్లో అందజేస్తాం. ఇది మొట్టమొదటిది. ఫస్ట్ మొట్టమొదటిది ఆత్మజాగరణ, 7 పుస్తకాలు ఉన్నాయి సిలబస్. రెండోది ఈశ్వరుడు ఎవడు, ఎక్కడున్నాడు, ఎలా ఉంటాడు. ఎక్కడున్నాడు ఈశ్వరుడు? మీలో ఉన్నాడు. కానీ మీలో ఉన్నటువంటి ఈశ్వరుని అసలు ఎప్పుడు పట్టుకోరు మీరు, బయట వాళ్ళని అడుక్కోవటమే తప్ప. మీలో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి మీరు ఎలా తెలుసుకోవాలో 24వ పుస్తకం 8 నుంచి 15 వరకు ఉన్నాయి ఈ సిలబస్. నెక్స్ట్ మూడోది అమరత్వ ప్రాప్తి. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకుంది. గురుదేవులు అంతకంటే ముందు శ్రీ అరవిందో ఒక గ్యారంటీ ఇస్తున్నారు, ఈ కోర్స్ చేసిన వాళ్ళు చావరు. లిటరల్ గా చెప్తున్నాను నేను, అతిగా నేను మాట్లాడటంలే. అమరులు ఎక్కడుంటారు? స్వర్గంలో ఉంటారు. ఈ పృథ్వీ మీద ఉన్నటువంటి వాళ్ళందరూ అమరులు అవుతే పృథ్వీ ఏమవుతుంది? స్వర్గం అవుతుంది. అది పృథ్వీ పైన స్వర్గం అవుతారని తప్ప ఏదో ఒక చెట్టు, ఒక ఆవు, ఏదో ఒక రాయి వస్తే స్వర్గంగా మారదు. ఆ అమరత్వాన్ని మీరు ఎలా పొందాలి అనుకుంటే 16 నుంచి 24వ పుస్తకం వరకు ఆ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ 4వ, దీనికి మీకు ఒక టెక్నిక్ కావాలి. ఆ టెక్నిక్ యజ్ఞము. ఆ యజ్ఞ విధానం మాత్రమే మేము నేర్చుకుంటామంటే ఈ 2 పుస్తకాలు మీరు నేర్చుకోవచ్చు. నెక్స్ట్, కానీ ఇదంతా ఎందుకు జరుగుతుందో ఒకటి గుర్తుంచుకోండి, మహాకాలుడు ఇష్టపడితే తప్ప, కాలము దాని గురించి ఇష్టపడితే తప్ప అది జరగదు. పరమపూజ్య గురుదేవులు ఏం చెప్తున్నారు? నేను చెప్తున్నాను మహాకాలుడిగా. ఈ మాట ఎవడో అర్థం చేసుకోడు, ఆయనే మహాకాలుడని. మహాకాలుడిగా నేను చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దాంట్లో ఉన్నటువంటి రహస్యాలు తెలుసుకోవాలి అంటే ఈ 3 పుస్తకాలు చదవండి. నెక్స్ట్, ఇదంతా మనం ఎందుకు మాట్లాడుకోగలుగుతున్నాం? దీనికి మనకు హక్కు ఉంది, మన హెరిటేజ్ ఇది. అందుకే గురువుగారు తన జీవితాన్ని ఆత్మకథగా చెప్పలేదు. ఆయన రాసింది ఏంటంటే మనకున్న వారసత్వము, నేను రాస్తోన్న వీలునామా. అది తెలియాలి అంటే ఈ 3 పుస్తకాలు చూడండి, గురువుగారు వాంగ్మయంలో. నెక్స్ట్, ఇది వయం రాష్ట్రే జాగ్రయామ పురోహిత చేయవలసినటువంటి కార్యక్రమాలు 38వ పుస్తకం వరకు. నెక్స్ట్, దీనికి సర్వీస్ చేయటం నేర్చుకోవాలి. మనం సర్వీస్ చేయటం లే, బిజినెస్ చేస్తున్నాం. ఈ సర్వీస్ ఎలా చేయాలో తెలియాలి అంటే 39 నుంచి 45 వరకు నేను దీని మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను, దియవాళ్ళు దీని మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దీనికి కావాల్సిన మొత్తము పాయింట్స్ సిలబస్ మీకు ఈ మంత్ ఎండింగ్ లోపల వస్తుంది. నెక్స్ట్, ఎలా ఈ మార్గం వైపు వెళ్ళాలి, 46వ పుస్తకం నుంచి 52వ పుస్తకం వరకు. నెక్స్ట్, ఇన్స్పిరేషన్స్. గురువు గారు చెప్తానే అసలు ఎప్పుడైనా జరిగాయా లేకపోతే కబుర్లేనా, ప్రపంచంలో ఎక్కడెక్కడ అలా జరిగిందో అనేది 53వ పుస్తకం నుంచి 61వ పుస్తకం వరకు, 65వ పుస్తకం వరకు. తర్వాత గురుదేవులు ఇచ్చినటువంటి లెక్చర్స్ ఈ దిశలో 68 నుంచి 75. ఇలాగా ఈ 11 రకాలైనటువంటి క్లాసెస్ పరమ పూజ్య గురుదేవుల యొక్క వాంగ్మయం నుంచి మీకు అందజేయబడతాయి. మొట్టమొదట అది వెబ్లో వచ్చేస్తుంది. మీరు కావాల్సిన వాళ్ళు మీ మీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ ఏ గ్రూప్ కావాలో మీరు నిర్ణయించుకుంటే దానికి తగిన పుస్తకాలు మీకు ఎలా పుస్తకాలు రెడీగానే ఉన్నాయి, అవి అక్కడ కనిపిస్తాయి మీకు, అవి చూసుకుని ప్రదర్శన చేసుకుని పరమ పూజ్య గురుదేవుల యొక్క ఈ కార్యక్రమానికి మనం చేతులు కలుపుతూ 21వ శతాబ్దిని ఉజ్వల భవిష్యత్తుగా మన విచార క్రాంతితో తీసుకుందామని ఆశిస్తూ జై గురుదేవ్.